ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మినీ ట్రాక్టర్, దాని ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కూలీల సమస్యలు, సమయానికి పంటలు వేయకపోవడం, అధిక కూలీ ఖర్చు, ఇవన్నీ ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు. పెద్ద ట్రాక్టర్లు ఎక్కువ ఖర్చు కాబట్టి ఇవి చిన్న కారు రైతులకు చాలా దూరం. అందుకే చిన్న కారు, సన్నకారు రైతులకు కూడా అందుబాటులో ఉండే మినీ ట్రాక్టర్ గురించి వివరించడానికి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల నుండి విద్యార్థులు ఈ రేడియో కార్యక్రమంలో మినీ ట్రాక్టర్, దాని ప్రయోజనాల గురించి ఓ ముగ్గురు రైతుల సంభాషణ ద్వారా విందాం.
ఏరా మల్లేష్, ఎడిపోతున్నావు?
ఏం లేరా, ఇప్పుడే పొలానికి పోయి నీళ్లు పెట్టొస్తున్నా.
అవునా, ఇంకా అసలు కనిపిస్తలేడేమ్రా?
అదుగో ఆడున్నాడు చూడు మనిషి, ఎవరితోనో మాట్లాడుతుండు.
ఓ ఎంకన్నా, ఇట్రా ఇట్రా, ఇన్ని దినాల సంధి కనబడుతూనే లేవు, ఎక్కడి పోయినావు?
ఏడికి పోతారా పంటను వదిలిపెట్టి? అంత అదృష్టం కూడా ఉందా నాకు? ఈ ఏట 3 ఎకరాలు కౌలు తీసుకున్నా, అందుకే కూలీలు అవసరం పెరిగిపోయింది. వాళ్ళేమో తక్కువయ్యారు, అందుకే కాళ్ళకు చెప్పులు అరిగేలా తిరుగుతా ఉన్నా పొద్దాకా.
అవునరా ఎంకన్నా, ఆ పెద్ద పెద్ద ట్రాక్టర్లేమో మనం కొనలేమాయే, ఈ కూలీలు కూడా దొరుకుతూనే లేరు. దొరికినా కూడా ఒక రోజు కూలీ ఆకాశాన్ని అంటే, గిట్లయితే మనలాంటోళ్ళు ఎట్లరా వ్యవసాయం చేసుకునేది?
అరే ఎందుకురా అంత కంగారు పడుతున్నావు?
కంగారు పడకుండా ఏం చేయమంటావురా, మరి పనులన్నీ ఎక్కడెక్కడే ఆగిపోయాయిరా.
అసలు నన్ను చెప్పనీయరా ఎంకన్నా, మన కోసం కూడా యంత్రాలు వచ్చినాయి.
అవునారా మల్లేష్, ఈ యంత్రాల గురించి నీకెట్లా తెలుసురా?
అరే అండి, ఈ మధ్య మా బామ్మడి దగ్గరికి హైదరాబాద్ పోయినా కదరా, అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కూడా పోయినా. అక్కడ జరిగినటువంటి మేళాలో చిన్న కారు, సన్నకారు రైతులకు కూడా ఉపయోగపడే యంత్రాలు చూపించారు, మన కొనేటట్లే ఉన్నాయి అన్ని.
అవునారా మల్లేష్, నాకు 4 ఎకరాల భూమి ఉందిరా, ఈ యంత్రాలు నాకేమైనా సరిపోతాయిరా?
అరే అక్కడ మినీ ట్రాక్టర్ అనే ఒక యంత్రాన్ని చూసినరా, అదైతే మన భూమికి సరిగ్గా సరిపోతుంది.
అదేరా, ఈ పెద్ద పెద్ద ట్రాక్టర్లు అయితే మనం కొనలేమాయే.
అవునరా లింగయ్య, మనమేమో చిన్న కారు రైతులు మాయే, వాటిని కొనే శక్తి కానీ సామర్థ్యం కానీ మనకి లేదాయే. ఇలాంటి చిన్నవైతే మనకి సరిగ్గా సరిపోతాయిరా, మరి మన నువ్వేమైనా కొనాలనుకుంటున్నావురా?
అరే మొన్న మా అన్నగాడు చెప్పకుండా కొన్నాడురా, ఈ మధ్యనే కొన్నాడంట, మంచి పని చేస్తుంది, నేను అదే వాడదాం అనుకుంటున్నా.
అవునా, ఏమేం పనులు చేస్తారా అది?
అరే ఈ మినీ ట్రాక్టర్ ఒక ఉపయోగం, దాని వెనక అమర్చిన విడిభాగాన్ని బట్టి మారుతుంది. నువ్వు ఏదైనా చేయాలనుకో ఆ విడిభాగాన్ని అమర్చుకోవాలి మినీ ట్రాక్టర్ వెనకాల.
ఇది పంటలో ప్రతి పనికి ఉపయోగపడుతుందిరా.
అరే ఎంకన్నా, ఈ యంత్రం పంట మొదటి దశలో ఏం చేస్తారను, భూమిని దుక్కి దున్నుతావు. ఆ దుక్కు దున్నేందుకు కూడా దీనికి ఉంది. లాస్ట్కి ఏం చేస్తావు, వరి ఉంటుంది లేకపోతే నీ పంట ఉంటుంది, ఎక్కడికో తీసాపోవాలి. ఎట్లా తీసాపోతావు? దీంతో తీసాపోవచ్చు అంతా. కాబట్టి ఇది పంట మొదటి దశ నుండి చేతికొచ్చేంత వరకు మనకు ఉపయోగపడుతుంది ఇది.
అదేరా మల్లేష్, మరి ఈ విడిభాగాల సంగతి ఏంది, వీటిని ఎట్లా అమర్చాలి, లేకపోతే కొన్నోళ్ళ కాడికి తీసుకుపోవాలనా మరి?
అరే అవసరం లేదురా లింగయ్య, మనం కొన్నప్పుడే వాడి గురించి వివరంగా చెప్తారు, ఎట్లా వాటిని అమర్చాలో, ఎట్లా విడదీయాలో, ఎట్లా ఉపయోగించాలో చెప్తారు. నువ్వు ఏమైనా అవసరం వచ్చింది అనుకో, ఒకరిని పిలవాల్సిన అవసరం ఉండదు నీకు. రావాలే, నీకు ఇష్టం వచ్చింది బిగించుకోవాలి, పోయి పని చేసుకోవాలి, మళ్ళీ విడదీయాలి, కాబట్టి ఒకరి మీద ఆధారపడేది నీకుండది.
నీకు తెలుసు కదరా మల్లేష్, మరి దీని గురించి చెప్పవరా?
అరే ఇది పంట మొదటి దశల్లో మనం భూమిని బుక్కు దున్నుదాం కదరా, దీనికోసం దున్నే విడిభాగాన్ని మినీ ట్రాక్టర్ వెనకను పెడతాం, కాబట్టి దున్నుకోవచ్చు మంచిగా, సులభంగా అవుతుంది తక్కువ సమయంలో.
మంచిగా ఉందిరో మల్లేష్, రోజుకి 8 ఎకరాలు దున్నవచ్చు మరి?
అరే లింగయ్య, ఈ యంత్రంతో రోజుకి 2.5 ఎకరాల నుండి 5 ఎకరాలు దున్నొచ్చురా.
మరి ఈ యంత్రంతో ఇంకేమైనా పనులు చేయొచ్చారా, కాస్త అర్థమయ్యేలా చెప్పరా నా బుర్రకి.
అరే దీంతో మస్తు రకాల పనులు చేయొచ్చురా, చెప్పినాంగా మనం దుని దుక్కుతాం, అట్లా చాలా పనులు చేస్తాం. కాకపోతే మొత్తం కూడా వెనకాల నువ్వు ఏదైతే విడిభాగం పెడతావో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ మినీ ట్రాక్టర్ ఉంటుంది చూసినవా, అది స్పష్టంగా నడుపుతుంది మొత్తాన్ని.
అవునా, ఏమైనా విత్తనాలు కూడా వేసుకోవచ్చా మరి దీంతో?
అరే ఇది చాలా ముఖ్యమైనది రా యంత్రంలా, ఈ యంత్రం ద్వారా విత్తనాలు మరి ఎరువులు కూడా వేయచ్చు పొలంలో మంచిగా.
అవునరా మల్లేష్, అగో అట్టట్లరా వేసేది?
అరే విత్తనం మరియు ఎరువు గొరువు తెలుసు కదరా మనకి పెద్ద ట్రాక్టర్ల కమరుతో, అట్లాగే ఈ మినీ ట్రాక్టర్ విడిభాగం ఉంటుంది, దాన్ని ఏం చేస్తాం ఈ మినీ ట్రాక్టర్ వెనక భాగాన్ని అమరుస్తాం, దీంతో అవసరమైన విత్తనాన్ని ఎరువుని పంటకు వేయడం జరుగుతుంది. అదే మనమో కూలీలో వేసినాం అనుకో, ఓ విత్తనం లోతులో పడుతుంది, ఒక విత్తనం పైన పడుతుంది, అది మన తప్పు కాదుగా, లోనదేమో కుళ్ళిపోతుంది. అయ్యే మన దరిద్రం బాగాలేదనుకో, వేసిన రెండు రోజులకో రోజుకో వర్షం పడుతుంది, అదేమో కొట్టుకుపోతుంది, అది మనది కాదు. అదే యంత్రంతో చేసినాం అనుకో, సరైన వరుసలో కావాల్సిన లోతులో విత్తనానికి విత్తనానికి సమాన దూరంలో పడుతుంది. ఒకవేళ విత్తనం మొలకెత్తలేదనుకో, ఎట్లాగో మొలకెత్తుతాయిగా మిగతాయన్ని, దాన్ని తొందరగా గుర్తించవచ్చు. మొలకెత్తని విత్తనాన్ని మళ్ళీ నువ్వేం చేస్తావు, నీ దగ్గర ఉన్న విత్తనంతో మారుస్తావు, కాబట్టి అది కూడా మొలకెత్తుతుంది. అదే ఎరువు వేసినావు అనుకోరా నువ్వు, మొత్తం ఎరువు భూమిలో సమానంగా కలుగుతుంది, పంటకి మంచి పోషణ ఉంటుంది, మంచి దిగుబడి సాధించవచ్చు నువ్వు.
బాగుందిరా మల్లేష్, విత్తనాలు ఎరువులు ఏ భాగంలో ఉంచుతావు, మరి అవి భూములు ఎట్లా పడతాయి?
అరే విత్తనాలు మరియు ఎరువులు వెనుకున్న విడిభాగం ఉంటుంది కదరా, ఎరువులు మరియు విత్తనపు గొర్రు, దాని మీద ఒక డబ్బా ఉంటుంది, దాని మీద డబ్బాలో పెడతావు. నువ్వు ఎరువు వేయాలనుకుంటే ఎరువును పెడతావు, విత్తనాలు వేయాలంటే విత్తనాన్ని పెడతావు. అవి ఏం చేస్తాయంటే పైపు ఉంటుంది భూమిలోకి, సరైన మోతాదులో ఆ పైపుల నుండి ఆ విత్తనం అయితే విత్తనం, ఎరువు అయితే ఎరువు కింద పడుతుంది.
మరి ఎక్కువ తక్కువ పడవారు ఆ పైపుల నుంచి
అనుకున్నారా ఎంకన్నా నువ్వు అడుగుతావని? నువ్వు అన్నది నిజమే, కానీ దీనికి కూడా ఒక విత్తనం మరియు ఎరువులు సరైన మోతాదులో వేయడానికి ఒక పద్ధతితో కూడిన యాంత్రీకరణ ఉంటుంది. మన శాస్త్రవేత్తలు మామూలు కాదుగా, అంత పరిశోధన చేసి చేసిర్రు. నీకు ఒక పంటకు ఎంత ఎరువు అయితే కావాలో, ఓ విత్తనం ఎట్లా పడాలో అంతా ముందే పరిశోధన చేసి పెట్టిర్రు, మంచి తయారు చేసిర్రు, కాబట్టి నీకు అట్లాంటి సందేహాలు ఏం వద్దు, మంచి పడుతుంది అంతా, మంచిగా ఉంటుంది యంత్రం.
అరే మన శిలకల దగ్గర కలుపు సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదా, దానికి కూడా ఏమైనా యంత్రం ఉపయోగపడుతుందా మరి?
ఉండాలింగయ్య, పోయినసారి నా పంట మొత్తం ఆ కలుపులలో పోయింది, ఈసారి ఆ కలుపు మీదే ఎక్కువ పెట్టినా నేను, కాబట్టి ఈ కలుపు సమస్యని దీంతో పూర్తి తగ్గించవచ్చురా. అరే ఈ కలుపు మొక్కలు తగ్గించడానికి కలుపు తీసే విడిభాగం అని చెప్పుకున్నాం కదా, విడిభాగాల్లో ఇది కూడా ఒకటి. దాన్ని మినీ ట్రాక్టర్ ఏం చేస్తాం, వెనక భాగాన్ని అమరుస్తాం, కాబట్టి ఇది కలుపు మొక్కల్ని వేళ్లతో సహా తొలగిస్తుంది. నువ్వు మామూలు తీసినామనుకో, కొన్ని కలుపు మొక్కలు ఆడే ఉంటాయి, లేకపోతే కొన్ని కలుపు మొక్కలు ఏమైతే పైన తెగిపోతాయి, కాబట్టి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంది. అదే నువ్వు దీన్ని యూజ్ చేసినావనుకో, ఏం కాదురా, వేళ్లతో సహా పెకిలించబడుతుంది మొత్తం, నీకు ఏ బాధ అక్కర్లా, మళ్ళీ కలుపు ఉంటుంది, నా దిగుబడి తగ్గుతుంది అని అవసరంలా, మంచిగా ఉంటుంది, నీ దిగుబడి నువ్వు సాధించవచ్చు ఈ కలుపు మొక్కలు బాధ లేకుండా.
అవునా, ఇది ఎక్కడెక్కడ కలుపు తీసారా మరి?
అరే కొన్నిసార్లు కలుపుని తీయడం కష్టమవుతుంది కదరా, ఎట్లంటే ఇప్పుడు రెండు సార్ల మధ్య కలుపు ఉందనుకో, పెద్ద ట్రాక్టర్లు పోయినాయని పోయి ఇబ్బంది అవుతుంది, కానీ మినీ ట్రాక్టర్తో అట్లాంటిది ఏమి ఉండదు, రెండు సార్ల మధ్య కలుపుని సమర్థవంతంగా తొలగిస్తుంది. ఇంకా మన దగ్గర ఉందిగా లింగగాడి దగ్గర మామిడి తోట, వాడు మొన్న కలుపు తీయడానికి పెద్ద ట్రాక్టర్ని తీసాపోయిండాయే, ఆ పెద్ద ట్రాక్టర్ ఏమో కొమ్మకి తగిలింది, వాడు ఆ కొమ్మను కొట్టేయలేడు, ఈ ట్రాక్టర్ ఆపలేడు, ఇబ్బంది అవుతుంది. కలుపుని తీయాలి ఎట్లయినా, ఏం చేద్దాం ఇప్పుడు ఈ మినీ ట్రాక్టర్ ఉందనుకో, మంచి తీసాపోతాడు, కలుపు మొత్తం తీస్తాడు, వాడు అనుకున్న దిగుబడి వచ్చుద్ది, ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఈ పెద్ద ట్రాక్టర్లు ఎక్కువ విస్తీర్ణం ఉన్న పంటలకు వాడతారు, మన చిన్న పంటలకు వాడినామనుకో, చిన్న విస్తీర్ణం ఉన్న పంటలకి ఎక్కువైతుంది ఖర్చు. ఇంకేంది, మనం ఈ పెద్ద ట్రాక్టర్తో ఏ అయితే పనులు చేస్తామో అదన్నీ మినీ ట్రాక్టర్తో చేయొచ్చు, అది ఇది అని ఉండదు, అన్నీ చేస్తాం, కాబట్టి ఈ కలుపు సమస్యను కూడా సమర్థవంతంగా తొలగించవచ్చు.
ఈ యంత్రం ఇంకేమైనా పనులు చేస్తారో?
అరే నువ్వు పెద్ద ట్రాక్టర్ ఉంటుంది కదరా, మొన్నాడు తీసేపోతాడు వడ్ల బస్తాలని మందు కట్టాలని తీసేపోతాడు, నువ్వు ఎట్లా తీసేపోతావరా, మనం ఎవరినో ఒకటి మాట్లాడుకోవాలి, అదే బాధ దీంతో ఉండదు ఈ మినీ ట్రాక్టర్తో. ఏం చేస్తావు, ఒక ట్రాలీ ఉంటుంది, ఆ ట్రాలీని మినీ ట్రాక్టర్ వెనకాల పెడతావు, కొట్టుకుపోతావు, నీకు కావాల్సిన యూరియా బస్తాలు అయితే యూరియా బస్తాలు, మందు కట్టలు అయితే మందు కట్టలు, ఆ ట్రాలీలో వేస్తావు ఇంటికి పోతావు, మళ్ళీ ఇంటి నుంచి పంటకు పోతావు, నీకు కావాల్సింది చేసుకుంటావు, ఒకటి మీద ఆధారపడేది మాత్రం నీకు ఉండదు.
అంటే యూరియా బస్తాలు, మందు కట్టలు, ఒడ్డ బస్తాలు, ఈ గడ్డి కట్టలు కూడా తీసుకోపోవచ్చా?
అరే నువ్వు ఏమైనా తీసుకపోవచ్చు లింగయ్య, ఒకటి మీద ఆధారపడడం అయితే మొత్తం తగ్గుతుంది నీకు చెప్తున్నా.
అరే మరి నేను వరి పంట వేసినా కదా, నాకేమైనా ఉపయోగపడుతుంది ఈ యంత్రం?
అరే వరి పంటకి మస్తు వాడుతురు దీన్ని, మధ్య ఈ మినీ ట్రాక్టర్ ఉంటదిగా, మామూలు చక్రాలు ఉంటాయి దీనికి, దాని బదులు ఇనుప చక్రాలు పెడతారంతే, ఆ వరి పంటకు కావాల్సిన మడిని సులభంగా తయారు చేసుకోవచ్చు. కానీ ఇది చేసే భూమి ఉంటది కదరా, రాళ్ళు గాని రప్పలు గాని తొలగించడం అనుకో, ఈ యంత్రం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందిరా, కాబట్టి నువ్వు ముందు ఇవన్నీ చేసుకున్నావు అనుకో, అసలు నీ పంట పండుతుందిరా, అసలు మంచిగా ఉంటది.
అబ్బా మంచిగుందిరా, మరి ఎంత ఉంటుంది ఈ యంత్రం ఖరీదు?
అరే ప్రస్తుతం మార్కెట్లో అయితే ఈ యంత్రం 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు ఉందిరా.
అగో ఇదేదో బాగుంది కదా, తక్కువ రేట్లో వస్తుంది, మంచిగాను ఉపయోగపడుతుంది.
ఇది పెద్ద ట్రాక్టర్ లాగా డీజిల్ బండేనా రా మల్లేశం?
అవునరా ఇది డీజిల్ బండే, పెద్ద ట్రాక్టర్ లాగానే.
ఇది మొత్తం ఇంధనంతో ఎన్ని గంటలు పనిచేస్తుంది రో?
అరే ఆగకుండా 4 నుంచి 5 గంటలు పనిచేస్తుంది రా ఈ యంత్రం. అరే నువ్వు చూసినావుగా, దున్నేటప్పుడు మధ్యలో ఆగిపోవడాలు, నువ్వు బయటికి పోయినప్పుడు రోడ్డు మీద ఆగిపోవడాలు అనే బాధలే ఉండవురా, నువ్వు బయటికి పో, మంచిగా రా, ఆగుతుంది, దున్ను మొత్తం, నీ పంట మొత్తానికి వస్తుంది, ఆగుతుంది, వెళ్ళదు అనే బాధ అయితే నీకుండదు దీంతో.
అబ్బమలేశమన్నా, ఇదేదో మంచిగా ఉంది కదనే.
అరే మొత్తం వ్యవసాయం మళ్ళీ కూలీల మీద ఆధారపడదామా, మనం పోయి చేద్దామంటే కుదరదిరా. మొత్తం రోజులు ముందుకెళ్తున్నాయి, ఇంకా చేత్తోనే బీకాలంటే కుదరది, ఏం చేసినా ఎంతెంతనే చేయాలి. ఇంకోటి చెప్పనారా మీకు, ఒక గొప్ప శాస్త్రవేత్త యంత్రాల గురించి ఏమన్నాడు తెలుసా? రైతును సంబోధిస్తూ ఓ గౌరవనీయులైన రైతు గారు, పంటలో మీరు పడే కష్టాన్ని చూసి మా కంట్లో నీరు తిరిగింది, మా చొరవత మీ చేతికి ఒక యంత్రం వచ్చింది, ఈ యంత్రం ఓ మంత్రంలో తంత్రం చేసి అయితే మీ కష్టాన్ని అయితే మాయం చేయది, కానీ జీవితంలో మీరు పడే కష్టంలో మాత్రం తప్పకుండా మార్పు తెస్తుంది. అరే అసలు ప్రపంచం సాయం అడిగినప్పుడు ఒక వ్యవసాయం మాత్రమే సాయం చేసిందంటారా? మనిషి ఆకలిని తీర్చుకుంది, అవసరం ఆదుకుంది, తల్లి లాంటిది రా వ్యవసాయం. అలాంటి ఆ వ్యవసాయమే ఈరోజు సాయం అర్థిస్తుంది, అది కేవలం ఒక యాంత్రీకరణతోనే సాధ్యం. కాబట్టి అవి వాడదాం రా, యంత్రాలు వాడదాం, మనల్ని కాపాడుకుందాం, మన తల్లి లాంటి వ్యవసాయాన్ని కాపాడుదాం, మన దిగుబడిని పెంచుకుందాం, కష్టాల నుంచి పైకెక్కుదాం. అప్పులనే బాధ రైతుకి ఎంత దూరంగా ఉండాలంటే రైతు అప్పంటే మర్చిపోయేలా చేద్దాం ఈ యంత్రాలు వాడి, మన దిగుబడిని మనం కాపాడుకుందాం.
ఈ యంత్రం కొనే డబ్బులు కూడా నా దగ్గర లేవాయే, మరి నన్ను ఏం చేయమంటావురా?
అవునరా, నా దగ్గర కూడా డబ్బులు లేవు.
మరి ఒకటి చెప్తా, చేస్తారా మీరు?
సరేరా.
అరే మనం ముగ్గురం కలిసి ఒక యంత్రం కొనుక్కుందాం రా, అప్పుడు ఒక్కొక్క మనిషికి తక్కువ పడుతుంది, నేను కొన్నాను అనుకో నా మీద ఎక్కువ భారం పడుతుంది, ముగ్గురం కలిపి వేసుకుందాం, ఒక యంత్రం కొనుక్కుందాం, ఎవరికి కావాల్సినప్పుడు వాడు వడుక్కుందాం, నువ్వు కావాల్సినప్పుడు నువ్వు తీసాపో, నువ్వు కావాల్సినప్పుడు నువ్వు తీసాపో, నాకు కావాల్సినప్పుడు నేను తీసాపోతా, ముగ్గురికి అవసరం లేదనుకో ఇది బయట వాళ్ళకి కిరాయికి ఇద్దాం, డబ్బులు వస్తాయి, నీ పై ఖర్చులకి సరిపోతుంది, ఏముంటారా మీరంతా?
మంచిగుందిరో. మరి పులన పవర్ టిల్లర్ కొన్నాడు కదా, గది ఎట్లా ఉంటుంది అంటావు?
అరే పవర్ టిల్లర్ కూడా బానే ఉంటది, కానీ ఈ మినీ ట్రాక్టర్ తో పోల్చినాం అనుకో అదంత కాదు. పవర్ టిల్లర్ అనుకో మనిషి కూర్చోనీకి ఉండదు, ఇదనుకో మంచి కూర్చోవచ్చు, నీకు కావాల్సినంత దున్ను, నీకు కావాల్సినంత ఎరువై, నీకు కావాల్సినంత విత్తనం నాటు, అది నువ్వు చేత్తో బట్టుకు తీసుకుపోవాలి. ఇంకోటి ఉంది రోయ్, చక్రం దగ్గరే ఉంటుంది నీ కాలు, నువ్వు కొంచెం ముందుకన్నావు అనుకో బుసుక్కుని చక్రంలో పడుతుంది, అప్పుడు ఎట్లుంటది? నెప్పు ఉడుతుంది. అదే నువ్వు మినీ ట్రాక్టర్ వాడినావు అనుకో ఆ బాధలు ఏముండయి. ఓకేనా, ఏమంటారు?
సరేరా,
మన ముగ్గురం కలిసి కనుక్కుందాం, మంచిగా మంచి కంపెనీ చూసుకొని కొనుక్కుందాం మినీ ట్రాక్టర్ని, ఏమంటారా? కొనుక్కుందాం మరి.
కొందాం రో. వ్యవసాయ అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థకి తోడ్పడుతుంది, అది కేవలం ఒక యాంత్రీకరణతోనే సాధ్యం. వ్యవసాయం భారతదేశంలో 50% పైగానే ఉపాధి కల్పిస్తుంది. అలాంటి వ్యవసాయం పచ్చగా ఉండాలంటే వ్యవసాయాన్ని యాంత్రీకరించాలి.
మన దేశంలో వచ్చిన హరిత విప్లవం వ్యవసాయం ఉత్పత్తిలో మార్పు తెచ్చింది, కానీ ఈ యాంత్రీకరణతో వచ్చే విప్లవం మాత్రం వ్యవసాయంలో పడే కష్టంలో మార్పును తెస్తుంది. ఇది అభివృద్ధికి దోహదపడి పంటలో దిగుబడిని పెంచుతుంది.
నాగలి దున్నేటి బంగారు రైతు, నాగలి దున్నేటి బంగారు రైతు, పెట్టుబడి ఎట్లా వెడుతవే? నాగలి దున్నేటి బంగారు రైతు, గలగల నవ్వేటి మారైతన్న, గలగల నవ్వేటి మారైతన్న, అప్పులెట్లా భరిస్తావురో మాయన్న, అప్పులెట్లా భరిస్తావురో? నాగలి దున్నేటి బంగారు రైతు, నాగలి దున్నేటి బంగారు రైతు, పెట్టుబడి ఎట్లా వెడుతవే? నాగలి దున్నేటి బంగారు రైతు, విత్తనాలేసే నుండి కోతగోసేదాకా, విత్తనాలేసే నుండి కోతగోసేదాకా, ఎన్నో యంత్రాలున్నాయిరో మాయన్న, ఎన్నో యంత్రాలున్నాయిరో? నాగలి దున్నేటి బంగారు రైతు, నాగలి దున్నేటి బంగారు రైతు, పెట్టుబడి ఎట్లా వెడుతవే? నాగలి దున్నేటి బంగారు రైతు, కొడవలి నుండి కోత మిషిని దాకా, కొడవలి నుండి కోత మిషిని దాకా, నువ్వు వాడుకోవచ్చురో మాయన్న, నువ్వు వాడుకోవచ్చురో? నాగలి దున్నేటి బంగారు రైతు, నాగలి దున్నేటి బంగారు రైతు, పెట్టుబడి ఎట్లా వెడుతవే? నాగలి దున్నేటి బంగారు రైతు, నీ పంటతో నీ మా ఇంటి దాకా, నీ పంటతో నీ మా ఇంటి దాకా, అన్నదాతవైనావురో మాయన్న, అన్నదాతవైనావురో? నాగలి దున్నేటి బంగారు రైతు, నాగలి దున్నేటి బంగారు రైతు, పెట్టుబడి ఎట్లా వెడుతవే? నాగలి దున్నేటి బంగారు రైతు, నీకే అండగా ఈ యంత్రం ఉండగా, నీకే అండగా ఈ యంత్రం ఉండగా, జీవితమే మార్పు చెందదా రైతన్న, జీవితమే మార్పు చెందదా. నాగలి దున్నేటి బంగారు రైతు, నాగలి దున్నేటి బంగారు రైతు, పెట్టుబడి ఎట్ల పెడతవే. నాగలి దున్నేటి బంగారు రైతు, గలగల నవ్వేటి మారైతన్న, గలగల నవ్వేటి మారైతన్న, అప్పులెట్ల భరిస్తావురో మాయన్న, అప్పులెట్ల భరిస్తావురో. నాగలి దున్నేటి బంగారు రైతు, నాగలి దున్నేటి బంగారు రైతు.
ఈరోజు చేను కబుర్లు కార్యక్రమంలో మానసిక ఒత్తిడి గురించి తెలుసుకుందాం. ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినా, అనుకున్నది జరగకపోయినా, ఆర్థికంగా నష్టపోయినా, మానసికంగా బాధపడినా కాలక్రమంలో మరచిపోతాం. కానీ ఈ బాధ ఎక్కువ కాలం కొనసాగి దానిలో నుంచి బయటికి రాలేకపోవడమే మానసిక ఒత్తిడి. దీనినే ఆంగ్లంలో డిప్రెషన్ అంటారు. దీనివల్ల మానసికంగా దిగులు, నిస్సత్తువులతో పాటు శారీరకంగా అనారోగ్యాలు కూడా చుట్టుముడతాయి. దీని తీవ్రతను బట్టి మూడు దశలుగా విభజించారు. అవి మైల్డ్, మోడరేట్, సివియర్గా గుర్తించవచ్చు. మొదటి దశలో మనోవ్యాకులత తీవ్రత కొద్దిగా ఉంటుంది. కొంచెం డల్గా ఉండడం, ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడడం, పని సామర్థ్యం తగ్గడం లాంటివి కనిపిస్తాయి. ఇక రెండవ దశలో రోజువారీ కార్యక్రమాలు కుంటుపడతాయి, నిరాశతో ఉంటారు. మూడవ దశలో ఒంటరితనం కోరుకోవడం, చావు గురించి తరచూ మాట్లాడడం, ప్రమాదకర వస్తువుల సేకరణ, ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం, దైనందిన కార్యక్రమాలపై నిరాసక్తి, నిద్రలేమి, అతినిద్ర కనిపిస్తాయి.
మనం ఇలా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు దాని నుండి బయటకు రావడానికి ఉపయోగపడే వివిధ రకాల అంశాల గురించి తెలుసుకుందాం. సరైన ఆహారం లభిస్తేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు, లవణాలు, ఖనిజాలు, విటమిన్లు అన్నీ ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడూ ఒకే రుచి కలిగిన పదార్థాలను తీసుకోకూడదు. అన్ని రుచులను కలిపి తీసుకోవాలి. తృణధాన్యాలు, తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, తక్కువ కొవ్వు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతిరోజు వ్యాయామం కోసం కొంత సమయం కేటాయించాలి. శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువుతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆరోగ్యకరమైన నిద్రను పొందాలి. కనీసం 6 నుండి 8 గంటలు నిద్రపోవాలి. రోజు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ డి లోపం కూడా డిప్రెషన్కు దారితీస్తుంది. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలన్నా విటమిన్ డి అత్యవసరం. అందుకు ప్రతిరోజు సూర్యోదయంలో ఏర్పడే సూర్యరశ్మిలో కొద్దిసేపు గడపటం చాలా అవసరం. లేదా డాక్టర్ల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్లో మంచి కొవ్వులు నిల్వ ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనసుకు సంబంధించిన హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఫిష్ ఆయిల్ లేదా చేపలను తీసుకోవడం చాలా మంచిది. దుఃఖం కలిగితే భారం దిగిపోయేంత వరకు ఏడ్చేయండి. దీని వలన మనసులోని భారం అంతా దిగిపోయి మనసు తేలికగా అనిపిస్తుంది. నవ్వడం అనేది దేవుడు మనకిచ్చిన వరం. మనసారా నవ్వితే నలుగురు ఏమన్నా అనుకుంటారేమో అన్న అనుమానాన్ని కలలో కూడా రానియకండి. మీ చుట్టుపక్కల ఉండే వారందరూ మీ వాళ్ళు అనుకుంటేనే వారితో స్వేచ్ఛగా నవ్వుతూ ఉండగలరు. ముఖ్యంగా ఒంటరిగా దూర ప్రాంతాలలో ఉద్యోగం చేసే మహిళలకు ఇది చాలా అవసరం. ఒంటరిగా గడిపేవారికి గార్డెనింగ్, పెంపుడు జంతువులను పెంచుకోవడంతో పాటు పుస్తకాలు మంచి నేస్తాలు. అవి మీ మనస్సును ప్రతిబింబిస్తాయి. ఒక మంచి పుస్తకం చదివితే ఒక మంచి ఫ్రెండ్ని కలిసిన అనుభూతి కలుగుతుంది. వీలు దొరికినప్పుడల్లా మంచి సాహిత్య గ్రంథాలు కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒంటరితనం అనిపించినప్పుడల్లా అవి మీకు మంచి కాలక్షేపం అవుతాయి. అలాగే మీకు మంచి నేస్తాలు, పువ్వులు, మొక్కలు వీటిని పెంచుకున్నట్లయితే సమయం అంతా గార్డెన్లోనే సరిపోతుంది. అవి వికసించినప్పుడు మనసుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అలాగే పెంపుడు జంతువులు మనతో ఉంటే మనకు తోడు ఒకరున్నారన్న భావన కలిగి వాటితో మాట్లాడి ఆడి పాడి సరదాగా గడిపేయొచ్చు. మరో రకంగా మానసిక దెబ్బను ఎదుర్కొనాలంటే మీరు అందంగా అలంకరించుకొని బయట తిరగండి. ఇక మీకు వచ్చే డిప్రెషన్ కూడా రాకుండా దూరం అయిపోతుంది. మీరు కనుక బాధపడుతూ ఏడుస్తూ ఏ అలంకరణ లేకుండా కూర్చుంటే మీకు మనోవేదన కలిగి మరింత దిగజారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మొదటి చర్యగా అందంగా అలంకరించుకొని ఉన్నతంగా భావించండి. కుటుంబ సభ్యులతో స్నేహితులతో మాట్లాడుతూ ఉండడం వలన డిప్రెషన్ బాధితులకు ఉపశమనం కలుగుతుంది. ధ్యానం చేయడం వల్ల డిప్రెషన్లో మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఒకరోజు లేదా 2-3 రోజుల విహారయాత్ర వంటి వాటికి హాజరు కావటం, తరచూ పిల్లలతో బయటకు వెళ్ళి సరదాగా గడపటం, మీకు ఇష్టమైన పనులు చేయడం వంటివి చేస్తే దాదాపు డిప్రెషన్ నుంచి విముక్తులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. 3 దశలో తీవ్ర పరిణామాలు కనిపిస్తాయి. ఆత్మన్యూనత భావంతో కుంగిపోతూ జీవించడం వ్యర్థమన్న భావనలో గడుపుతూ ఉంటారు. విచక్షణారహిత ఆలోచనలు, ఆత్మనింద, ఆత్మహత్య భావనలు ఉంటాయి. విశ్లేషణ శక్తి, హేతువాద దృక్పథం క్షీణించడమే ఇందుకు కారణం. దీని యొక్క లక్షణాలను గురించి తెలుసుకుందాం. భయం, ఏకాగ్రత పోవడం, ఒంటరిగా ఉండిపోవడం, మానసిక అస్థిరత, అభద్రతా భావం, అనాసక్తి, విసుగు, కోపం, మతిమరుపు, జీవితం వ్యర్థమన్న భావన, ప్రతిదానిలోనూ చెడు జరుగుతుందన్న భయం, వ్యతిరేక భావనలు, వీటికి తోడు తలనొప్పి, తల తిరగడం, అజీర్తి, నిద్రలేమి, నీరసం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇవి 2 వారాల కంటే ఎక్కువ కాలం ఉంటే దాన్ని డిప్రెషన్గా గుర్తించాలి. గర్భిణులు మనోవ్యాకులతకు గురైతే దాని ప్రభావం బిడ్డ ఎదుగుదలపై ఉంటుందని, పుట్టే పిల్లల్లో ప్రవర్తన సమస్యలు తలెత్తుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. తీవ్ర డిప్రెషన్ వల్ల మెదడు కుచించుకుపోయి భావోద్వేగాలపై అదుపు పోతుందని యల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. డిప్రెషన్కు గురైన వ్యక్తులు దైనందిన జీవితంలో ఏ పనిని సమర్థవంతంగా నిర్వహించలేరు. దురలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఉంది. ఆలోచన ధోరణులు మారుతాయి. ఏ పనిలోనూ ఆనందాన్ని ఆస్వాదించలేరు. జీవితం వ్యర్థమన్న భావనకు లోనవుతారు. డిప్రెషన్ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో డిప్రెషన్ బాధితులుంటే తర్వాతి తరం వాళ్ళు కూడా సులువుగా డిప్రెషన్కు లోనవుతారు. పురుషుల్లో కన్నా స్త్రీలు 2-3 రెట్లు ఎక్కువగా డిప్రెషన్కు గురవుతారు. మెదడులోని రసాయన ద్రవాల్లో ముఖ్యంగా సెరటోనిన్లో కలిగే అసమతుల్యత డిప్రెషన్ను కలిగిస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. థైరాయిడ్ లాంటి సమస్యలున్న వారు డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఎక్కువ. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, ఫ్లూ జ్వరం లాంటి వైరల్ సమస్యలు కూడా తాత్కాలిక డిప్రెషన్కి కారణమవుతాయి. ఇటీవల కాలంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి డిప్రెషన్ బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. దీర్ఘకాలిక శారీరక మానసిక సమస్యలతో ఇబ్బంది పడటం, పెరిగే వయసులో ఇంటి వాతావరణం ఆరోగ్యకరంగా లేకపోవడం, తల్లిదండ్రులు తరచూ పోట్లాడుకోవడం, విడాకులు తీసుకున్న తల్లిదండ్రులు, గృహహింసకు ప్రభావితం కావడం, మద్యం, పొగాకు లాంటి దురలవాట్లు, ఆర్థిక ఒడిదుడుకుల లాంటివన్నీ డిప్రెషన్కి దోహదపడతాయి. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఊహించుకోవడం, అకస్మాత్తుగా ఆర్థిక పరిస్థితి దిగజారడం, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోవడం, వేతనాలు తగ్గడం, సరిగ్గా ఇవ్వకపోవడం, ఇబ్బందికర వాతావరణంలో ఉద్యోగాలు చేయడం, కుటుంబానికి దూరంగా ఎక్కువ రోజులు పనిచేయాల్సి రావడం, ఎక్కువ పని ఒత్తిడి, డెడ్లైన్స్ కారణంగా ఎవరైనా సరే డిప్రెషన్కు లోనవుతారు. డిప్రెషన్ నుండి బయటపడాలంటే మర్చిపోవడం అనేది ఒక గొప్ప మెడిసిన్ లాంటిది. ఏవైనా ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు దాని గురించి ఆలోచించకుండా మన మూడ్ను డైవర్ట్ చేసుకుని దానిని మర్చిపోవడానికి ప్రయత్నించాలి. అట్లా ప్రయత్నించినట్లయితే మనం చాలా సులభంగా ఈ డిప్రెషన్ నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. దేనినైనా సరే పాజిటివ్గా తీసుకోగలిగితే మనం డిప్రెషన్కు గురి కావలసిన అవసరమే ఉండదు. వీటితో పాటు ప్రతిరోజు చేయవలసినవి మరికొన్ని క్రమం తప్పకుండా పాటించినట్లయితే డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. పరీక్షల ఫలితాలు వెలువడుతున్నాయి. ఆ వెనకే విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు కూడా కనబడుతున్నాయి. ఫెయిల్ అయ్యామనే బాధ కొందరిది, తక్కువ మార్కులు వచ్చాయన్న బెంగ మరొకొందరిది. కారణం ఏదైనా నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. 10th, ఇంటర్, డిగ్రీ, ఎంసెట్, ఐఐటి చదువు ఏదైనా ఫలితాలు వచ్చిన ప్రతిసారి ఇదే చేదు ఫలితం. ఈ అఘాయిత్యాలను ఆపడమెలా? ఆశ్చర్యంగా ఉన్న నిజం, మన దేశంలో ఎయిడ్స్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి రోగాల వల్ల కంటే ఆత్మహత్యలతోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. 90 నిమిషాలకో టీనేజీ అమ్మాయో అబ్బాయో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి 5 గంటలకు ఒకరు చివరి మజిలి చేరుకుంటున్నారు. 34 ఏళ్లలోపు యువతను తీసుకుంటే ఆ సంఖ్య 70,00,000. వీరిలో 26,000 మంది చదువుల ఒత్తిడి, పరీక్షల్లో ఫెయిల్ అయినా పసిమొగ్గలే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతున్న గుండెలు పిండేసే లెక్కలివి. వైఫల్యం చింతను మోసుకొస్తుందనేది నిజం. కానీ తేరుకొని కారణాలు విశ్లేషించుకోవాల్సింది పోయి నిరాశలో కూరుకుపోయి జీవితాన్ని ముగించాలనుకోవడం అవివేకం. చదువులో ఫెయిల్ అయితే జీవితమే శూన్యం అనుకునే వాళ్లే ఇలా చేస్తారు అని అంటున్నారు కౌన్సిలింగ్ సైకాలజిస్టులు. ఇంటర్లో 97% మార్కులు సాధించిన ఓ అమ్మాయి ఇంజనీరింగ్లో 1 సబ్జెక్టులో ఫెయిల్ అయిందని ప్రాణం తీసుకుంది. మరో అమ్మాయి పరీక్షల్లో ఫెయిల్ అవుతానని భయపడి ఫలితాలకు ముందే ప్రాణం తీసుకుంది. తీరా చూస్తే ఫలితాల్లో పాస్. నేటి యువత తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారు. అందువల్ల వాస్తవాన్ని జీర్ణించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగకపోవడం, పోల్చి చూసుకోవడం, ఓటమిని అవమానంగా భావించడం, నలుగురు ఏమనుకుంటారోననే భయం, ఇలాంటి కారణాలెన్నో అఘాయిత్యాలకు కారణమవుతున్నాయంటూ విశ్లేషిస్తున్నారు మరికొందరు సైకాలజిస్టులు. ఒక సైకాలజిస్ట్ అభిప్రాయంలో ఆత్మహత్యకు ప్రయత్నించే వ్యక్తులు 2 రకాలు. మొదటి రకం వాళ్ళు ఫెయిల్ అవ్వగానే విపరీతంగా ఒత్తిడికి గురవుతారు, ఏడుస్తారు, ఆ భావనల నుంచి త్వరగా బయటపడలేరు, చచ్చిపోతే నయమనే భావాలు వెల్లడిస్తారు, తమని తాము గాయపరచుకోవడం కూడా చేస్తారు. నిజానికి వాళ్ళు చనిపోవాలో వద్దో తేల్చుకోలేని సందిగ్ధావస్థలో ఉంటారు. 2వ రకం వాళ్లలో చనిపోవాలనే దృఢ నిర్ణయం ఉంటుంది. వాళ్ల నడత, తీరులను సునిశితంగా పరిశీలిస్తే తప్ప గ్రహించలేకపోవచ్చు కూడా. తల్లిదండ్రులు, స్నేహితులు వారి ప్రవర్తనను అంచనా వేయడానికి ప్రయత్నించాలి. ఒత్తిడిలో ఉన్నట్టు కనిపిస్తే వారిని ఒంటరిగా వదలకూడదు. ఆత్మీయ స్పర్శ, స్వాంతన కలిగించే మాటలు వాళ్ల మనసును మార్చొచ్చు. ముందు వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. విమర్శలు మనసుని మరింత గాయపరుస్తాయి. ఇంతకుముందు వాళ్ళు సాధించిన విజయాలు గుర్తు చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే మానసిక ఒత్తిడి నుండి బయటపడి ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, ఏ మొక్కలను ఆహార పంటగాను, పచ్చి రొట్ట ఎరువుగాను వాడుతారు? ఏ జనుము, బి పెసర? ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి పెసర. గత వారం 2వ ప్రశ్న, ఆముదం చేనులో పక్షి స్థావరాలు ఎన్ని ఏర్పాటు చేసుకోవాలి? ఏ 8 నుండి 10, బి 10 నుండి 12. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 8 నుండి 10. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమలగూడ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కొర్వి ఆమని, కరీంనగర్. ఈ వార విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, మినీ ట్రాక్టర్తో రోజుకు 8 ఎకరాలు దున్నవచ్చు? ఏ 1 నుండి 2 ఎకరాలు, బి 2.5 నుండి 5 ఎకరాలు. ప్రశ్న మరోసారి, మినీ ట్రాక్టర్తో రోజుకు 8 ఎకరాలు దున్నవచ్చు? ఏ 1 నుండి 2 ఎకరాలు, బి 2.5 నుండి 5 ఎకరాలు. ఈ వారం 2వ ప్రశ్న, మినీ ట్రాక్టర్ని వాడడానికి 2 సాళ్ల మధ్య దూరం ఎంత ఉండాలి? ఏ 60 నుండి 70 సెంటీమీటర్లు, బి 90 నుండి 100 సెంటీమీటర్లు. ప్రశ్న మరోసారి, మినీ ట్రాక్టర్ని వాడడానికి 2 సాళ్ల మధ్య దూరం ఎంత ఉండాలి? ఏ 60 నుండి 70 సెంటీమీటర్లు, బి 90 నుండి 100 సెంటీమీటర్లు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672 కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.